శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము ఎవరిని ఆరాధించాలి. మూలవాక్యము యోహాను సువార్త 4:24-24
ప్రభు చాలా విస్పష్టంగా ఆరాధన గురించి పరిచయం చేస్తా ఉన్నారు. ఆరాధనను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4:24 ఎవరిని ఆరాధించాలి అన్న దాని విషయంలో ప్రభు ప్రస్తావించారు. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనెను. కాబట్టి ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధన పొందుకోవాలి అన్న ప్రశ్న మనం వేసుకుంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఏ దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు ఆత్మస్వరూపేణ దేవుడు ఈ ఆరాధన తండ్రిగా పిలువబడతా ఉన్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన దేవుడు మన ఆరాధన పొందుకోవడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు, కోరతా ఉన్నాడు, బతుకుతున్నాడు అన్న మాట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలి? గత ముందు ప్రారంభ ధ్యానంలో ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన అనగా ఏమి, ఆరాధన ఎలా చేయాలి అన్న దాని మీద కూలంకషంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయగలిగాం. ఆరాధన అనగానే కేవలం మందిరంలో పాటలు పాడటం కాదు, సాగిలపడటం, మ్రొక్కటం, పూజించటం, సేవించటం అన్న పదాలు ఆరాధనకు తెలుగులో వాడిన పదాలుగా మనం చూసుకుంటూ వచ్చాం. ఎందుకు ఎవరికి సాగిలపడాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని సేవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరికి మ్రొక్కాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు బైబిల్లో దాని గురించి చాలా స్పష్టమైన వివరణ ఆయన ఇస్తా ఉన్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలకు ఇవ్వడానికి దేవుడు ఉద్దేశించినప్పుడు 10 కమాండ్మెంట్స్ అంటాంగా 10 ఆజ్ఞల్లో ప్రారంభమాటే ఆయన విస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమకాండము ఇరవయో అధ్యాయము 2:3-4 చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడినైనా యెహోవాను నేనే అన్నాడు ఆయన. నేనే నీ దేవుడైన యెహోవాను నేనే. 3:3 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. వేరొక దేవుడు లేడు. బైబిల్లో రాయబడుతున్న దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేడు, ఆయన పోలినవాడు లేడు, ఆయనకు సమమైన వాడు లేడు, ఆయన వంటి దేవుడు లేడు. ఆయనే భూమి ఆకాశము సృజించిన దేవుడు. అంటే నేను తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు చేసుకోకూడదు, నన్నే ఆరాధించాలి, నన్ను తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు ఆరాధించకూడదు అంటాడు ఆయన. 4:5 పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. అక్కడ మరలా చూడండి, ఆరాధన పదాలు వస్తున్నాయి. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అన్నాడు. పైన ఆకాశం ముందు ఉండి రూపాలు ఏంటి? సహజంగా సూర్యుని చూడగానే సూర్యుని సేవిస్తున్నాము అన్నది మనందరికి ఎరిగిన విషయమే. కానీ దేవుడికి నచ్చని పనది. ప్రకృతిలో దేవుడు చేసిన సృష్టి వల్ల జీవకోటికి మేలుంది. మేలుంది కాబట్టి దాన్ని ఆరాధన చేస్తామంటే దేవుడు దాన్ని నేరంగా ఇచ్చుతా ఉన్నాడు. కిందకు వచ్చేసరికి 5:5 దేవుణ్ణి కాకుండా దేన్ని ఆరాధించినా వారిని దేవుణ్ణి ద్వేషించిన వారి జాబితాలో కడుతున్నాడు ఆయన. దేవుణ్ణి కాకుండా దేన్ని ఆరాధించిన వారిని దేవుణ్ణి ద్వేషించిన వారి జాబితాలో కడుతున్నాడు. అందుకే పైన ఆకాశం ముందు గాని క్రింద భూమి ఎందు గాని భూమి క్రింద నేల ఎందు గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అన్నాడు. ఐదో వచనంలో యారగనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషం గల దేవుడును, ఐఎమ్ జెలస్ గాడ్ అంటాడు. నేను రోషం కలిగిన దేవుణ్ణి అన్నాడు. ఇలా అనుకోవచ్చు, దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన కనబడ్డ కదా, మరి కనబడిన దేవుణ్ణి ఆరాధించాలంటే కనిపించే రూపం ఏదైనా ఒక రూపం చేసుకుంటే కదా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలం అని అంటే ఎందుకు ఏ రూపం చేద్దాం? దేవునితో సాటి అయిన రూపం ఏ రూపం ఉంది? ఏదో ఒక రూపం చేసి ఆ రూపంలో యెహోవాను చూసుకుందాము అని మనం అనుకుంటే ఆయన అంటాడు, నన్ను దేనితో మీరు పోలుస్తారు? ఈ యావత్ సృష్టిలో నాకు మీరు ఏ రూపాన్ని ఇస్తారు? అక్షయుడు, అద్వితీయుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఆత్మస్వరూపి అయిన దేవునికి ఏ రూపాన్ని మనం ఇస్తాం? ఏ రూపాన్ని మనం ఇస్తాం? ఏ రూపంతో నన్ను పోలుస్తారు? ఏ రూపం నాకు సమమైంది అని యెషయా గ్రంథంలో ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తా ఉంటాడు, చాలా తీవ్రంగా స్పందిస్తా ఉంటాడు. అందుకే అన్నాడు, దేనిని నువ్వు పూజించకూడదు, సాగిలు పడకూడదు, మ్రొక్కకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు. ఒకవేళ మనం ఎందుకు దేవుడు ఎంత కరాఖండిగా మాట్లాడుతున్నాడు, ఏమైంది ఇంకొక రూపాన్ని పెట్టుకుంటే అని మనం అడిగితే, అసలు దాన్ని ఆయన జీర్ణించుకోలేడు. బైబుల్లో ఎక్కడ చూసినా ఆయన దాని విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు, జీర్ణించుకోవటం లేదు. ఒకవేళ ఎలా అనుకోవచ్చు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, భార్య భర్తతో అంట ఉంది, అవండి మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, మీరే నా సర్వస్వం, మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు, కాబట్టి మీ మీదే నేను ఆధారపడుతున్నాను. అయితే నెలలో 29 రోజులు మీకే సేవలు చేస్తాను, ఒకరోజు మాత్రం వివాహానికి ముందు నాకు పరిచయం ఉన్న నా యవనకాలకు ప్రియుడు ఉన్నాడు, ఒకరోజు మాత్రమే ఆయన సేవ చేస్తాను, మెజారిటీ మీకే, 29 రోజులు మీకే అని అంటే ఆ భర్త ఏమనాలి? సరే పోనీలే, 29 రోజులు అంటే చిన్న విషయమా, 99% నాకే కదా నువ్వు ఇచ్చావు, 1%ఏ కదా అని అడ్జస్ట్ అవుతాడా? మనం అడ్జస్ట్ కాలేం. మానవ మాత్రులుగా ఉన్న మనమే మనల్ని తప్ప వేరొకరిని చూస్తే మనం దాన్ని తట్టుకోలేం. అదే అంటాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి అన్నాడు. ఎందుకు ఆయనకు అంత రోషం అంటే, పుట్టిచ్చింది నేను, బ్రతకడం కోసం పంచభూతాన్ని ఏర్పాటు చేసింది నేను, సమస్తాన్ని కలిగించి మీకు స్వాధీనపరిచింది నేను, అన్ని నేను చేస్తే నన్ను కాదని వేరొక రూపాన్ని మీరు తెచ్చుకుంటే దాన్ని ఏమంటాడంటే, 5వ వచనంలో నన్ను ద్వేషించువారు అన్నాడు. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఎవరిని ఆరాధించాలన్న ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు ఆయన. కాబట్టి ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న గాడ్ హెడ్ త్రియేక దేవుణ్ణే మనం ఆరాధించాలి. ఆరాధిస్తున్నప్పుడు మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆరాధించాలంటే, మొదటి విషయం మనం గమనించాల్సింది, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గుర్తిరిగి దానికి ఆరాధించాలి. అందుకే వర్షిప్ అంటే వర్షిప్. ఆయన దానికి అర్హుడు, ఆయన దానికి యోగ్యుడు. ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలంటే, నువ్వు దేవుని చేతి పని, దేవుడు నీ సృష్టికర్త. నువ్వు మట్టి ఘటము అని అనుకుంటే దేవుడు కుమ్మరి, నీకు రూపాన్నిచ్చింది, నీకు జీవాన్నిచ్చింది, భూమి మీద నిలబెట్టింది ఆయనే. కాబట్టి దేన్ని బట్టి నేను దేవుణ్ణి ఆరాధించాలి అని మనం ప్రశ్నించగలిగితే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మొదటి తిమోతి పత్రిక 6:15-16 చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6:15-16 చూద్దాం. ఒక్క నిమిషం. ఆ 15-16 15-16 ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. 15 ఇలా అంటున్నాడు ఆయన, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. మూడు గుణాలు మాట్లాడాడు ఆయన. ఎవరంటే శ్రీమంతుడు, సర్వము ఆయనదే. అద్వితీయుడు, ఆయన తప్ప ఆయన వంటి ఆయన పోలిన వారు ఎవరునూ లేరు. ఆ తర్వాత ఆయనది సర్వాధిపతి, సర్వాధిపతి మానవ రాజ్యాల పైన సృష్టి మీద అధికారం కలిగిన వాడు. యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. తర్వాత ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గుర్తెరిగి మనం ఆయన ఆరాధించాలి. ఆయన శ్రీమంతుడని గుర్తెరిగి ఆయన ఆరాధించాలి. ఆయన అద్వితీయుడు, సర్వాధిపతి అని గుర్తెరిగి ఆయన ఆరాధించాలి అని మాట్లాడుతూ 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకే ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగిండునుగాక. ఆయన్ను గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఆరాధించాలి. మరి ఆయన ఎలా ఉంటాడు, ఎవరు ఆయన చూడలేదు, చూడలేరు కారణం సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్యుడు. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన లేకపోతే ఐడల్ వర్షిప్ అన్న దానికి బైబిల్ డెడ్లీ అగెనెస్ట్. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకు తెలుసు ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువుకి పటాలు పెట్టుకోవడం మనం అలవాటు చేసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి జన్మకి కారణమైన మరియకు, కన్య మరియకు, ఆమె కోసం బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ధన్యురాలు, కానీ దైవత్వాన్ని ఆమెకు ఆపాదించడానికి వీల్లేదు. దేని రూపాన్ని కూడా మీట్లో పెట్టుకోవాలి. డిస్టర్బెన్స్ వస్తుంది, మీట్లో పెట్టుకోవాలి. దేని రూపాన్ని కూడా మనం చేసుకోకూడదని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతారు. కానీ ఆరాధన చేస్తున్నప్పుడు మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుణ్ణి క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమైతే, దేవుని గుణలక్షణాలు ఏంటో మనకు అర్థమైతే, దాన్ని బట్టి మనం ఆరాధించకుండా ఉండలేము. దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. యెషయా గ్రంథం 57:15 ఆయన ఇలా అన్నాడు. యెషయా గ్రంథము 57:15 చూద్దాం. ఇలా రాయబడింది, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన గురించిన మాటలు మీకు అర్థమయ్యలేదో. ఆయన ఎవరంటే మహాగణుడు, ఆయన మించిన గణుడు అన్నవారు లేరు. మహోన్నతుడు, ఆయన మించి గొప్పవారు లేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత 100% ఈ విషయంలో ఆయన లోకం ఉందని చెప్పడం ఎవరి తరం కాదు. పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆయన ఎటర్నల్ గాడ్, ఆయన అనంతుడు, ఆయన నిత్య నివాసి. అలాంటి దేవుడిని మనం గుర్తెరిగి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన ఉనికిని బట్టి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. రెండవదిగా ఆయన నీకేం చేశాడో అన్నదాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన నిన్నేం చేశాడో, నీ విషయంలో ఆయన నీకేం మేలు చేశాడో దాన్ని బట్టి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మొదటి పేతృ పత్రిక 3:3 ఇలా రాయబడుతుంది. మొదటి పేతృ పత్రిక 3:4 కలిసి ఉన్నాయి. అక్కడ ఇలా రాయబడింది, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఆ దేవుడు స్తుతింపబడాలి, ఆయన ఆరాధింపబడాలి. ఎందుకు ఆయన ఆరాధించాలో వివరం రాస్తున్నాడు. మృతులలో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపు చేశాను. దాన్నే రక్షణ అంటాం, తిరిగి జన్మించటం. ఒకడు ఆత్మ మూలముగాను నీతి మూలముగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు కదా. ఆ దేవుడు మనం పుట్టించాడు. రెండవది, పాపం చేత ఆత్మీయంగా మరణానికి పాతాళానికి శిక్షకు పాత్రులమైన మనల్ని ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా పుట్టించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. అందుకే మొదటి కొరింథీ పత్రిక ఆరో అధ్యాయము 20వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మీరు మీ సొత్తు కారు అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనం దేవుని మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి? మనం మన సొత్తు కాదు, ఏది మంద కాదు. అద్దం ముందు నిలబడింది మనం చూసుకుంటే నిలువాక తల వెంట్రుకలు మొదలుకొని కాలి గోరు వరకు ఏది మంద కాదు. ఎవరు మరి మనం పుట్టించారు? ఆయనే. పైగా ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని విమోచించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలట? ఆయన మహిమపరచాలి. కాబట్టి మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. రెండు, దేవుడు నీకేం చేశాడో దాన్ని బట్టి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మూడవది, దేవుడు ఇప్పటికీ కూడా నీకేం చేస్తా ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. దాన్ని స్పష్టంగా కీర్తనకారుడు 103వ కీర్తనలో మాట్లాడుతా ఉన్నాడు. 103వ కీర్తన 2-4 వచనాల్లో కీర్తనకారుడు తన ప్రాణంతో ఇలా మాట్లాడుకుంటా ఉన్నాడు. 103వ కీర్తన 2-4 వచనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మొదటి వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అన్నాడు. ఇక్కడ ఆరాధనలో ఫిజికల్ బాడీ మాత్రమే కాకుండా మన ఆత్మ ప్రాణాత్మ దేహాలు ఇన్వాల్వ్ అవుతున్నాయన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం ఒకవేళ పెదాలతో పాడితే అది ఆరాధన మాత్రం కాదు, రెండు చేతులతో దండం పెట్టి మొక్కితే ఆరాధన అయిపోలేదు. ఆరాధనలో హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యమైంది. వినయ భయభక్తులతో అంతరంగంలో అవగాహనతో హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఎరిగి ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటకు అర్థం ఏంటో తెలియదు, కానీ పాట చక్కగా పాడతాం, దానివల్ల ఉపయోగం లేదు. వ్యర్థమైన ఆరాధన అన్నాడు. మనం కూర్చున్నా లేచినా ఏసయ్యా నాయన తండ్రి అంటా ఉంటాం, కానీ మనం చేసే పనులు మాత్రం ఆయనకు నచ్చని పనులు, వ్యర్థమైన ఆరాధన. కాబట్టి మన ఆరాధనలు ఏముండాలంటే మన అంతరంగం ఇన్వాల్వ్ అవ్వాలి, మన ప్రాణం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు నేను సన్నతించాలి, ఎందుకు నేను ఆరాధించాలని కీర్తనాకారుడు అడిగితే ఆయన వివరణిస్తున్నాడు. 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన ఆరాధించాలి. ఒక్కసారి మన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు దేవుడు మన ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాడో, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఆదరిస్తూ ఆదుకుంటూ వచ్చాడో, దేవుడు ఏమాత్రం ఎన్నిక లేని వారిని, అర్హత లేని మనల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తినట్టుగా ఎలా లేవనెత్తాడో, వివాహాల తర్వాత విలువైన బహుమానాలుగా మనకిచ్చిన బిడ్డను బట్టి మనం ఆరాధించాలి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మనం ఆరాధించాలి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత కాలంలో దేవుడు నీకేం చేశాడో వాటన్నిటిని బట్టి ఆరాధించాలి అంటాడు. కిందకు వచ్చేసరికి ఇంకా ఆత్మీయంగా ఆయన ఏం చేశాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నేను ఒక సిస్టర్ అడిగారు, బ్రదర్ దోషం అంటే ఏంటి? పాపాలు ఎన్ని పాపాలు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఒక కవి ఇలా అన్నాడు, ఆ పాముకి తలలో విషం ఉంటదట, ఆ తేలుకి తోకల విషం ఉంటదట, మనకైతే మాత్రం ఆ నిలువెల్ల నిలువెల్ల విషమే, తల మొదలుకొని కాలు వరకు ఆ మొత్తం విషం నిలువెల్ల విషమే అంటాడు. మన జీవిత కాలంలో మన దోషాలు, మాటల్లో దోషం ఉంటుంది, చూపుల్లో దోషం ఉంటుంది, చేతల్లో దోషం ఉంటుంది, అది పాప జన్మ పాపం, పాప స్వభావం మనలోకి వచ్చింది కాబట్టి పాపానికి మన బానిసగా అమ్మబడ్డవారుగా ఉన్నాము. ఆ పాపాలన్నింటిని బట్టి మనకి మనకు రావాల్సింది మరణ శిక్ష. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఆయన ఏం చేశాడంటే మన దోషాలన్నింటిని కొట్టేశాడు, మన దోషాలన్నిటి నుంచి విడిపించాడు, మన పాపాలన్నిటి నుంచి విడిపించాడు ఆయన. నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు, మన రోగాలన్నిటినీ ఆయనే కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దాన్ని బట్టి పాతాళానికి వెళ్ళిపోకుండా, మరణానికి వెళ్ళిపోకుండా సమాధి నుంచి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు కాబట్టి అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి మనం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని గుర్తిరిగి ఆరాధించాలి, దేవుడు మనకేం చేశాడో దాన్ని గుర్తిరిగి ఆరాధించాలి, దేవుడు ఈ దినమందు కూడా మనల్ని ఎలా భద్రపరిచి కాపాడుతా ఉన్నాడో దాన్ని గుర్తిరిగి మనం ఆరాధించాలి. అయితే ఇక్కడ మనం అందరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే, దేవుడు ఆరాధనకి యోగ్యుడు, కానీ మన చేత దేవుడు ఆరాధించబడాల్సి ఉండగా మన ఆరాధనలు దేవునికి చెందకుండా దొంగిలించడానికి ఒకరు ప్రయత్నం చేస్తున్నట్లుగా వాక్యం బయలుపరుస్తా ఉంది. అతడే సాతాను. మనం ఆరాధించడానికి మనం సిద్ధపడతాం, కానీ ఆ ఆరాధన దేవునికి చెందుతుందా దెయ్యానికి చెందుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. అదేంటి, దెయ్యానికి మనం ఎందుకు ఆరాధిస్తామంటే, నువ్వు ఆరాధించవు గాని వాడు మాత్రం బలవంతంగా లాక్కుంటాడు నీ ఆరాధనలో, బలవంతంగా నీ చేత మొక్కించుకుంటాడు, బలవంతంగా నీ చేత దండాలు పెట్టించుకుంటాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం మనం చూడాలి. ఎవరిని బలవంతం చేస్తున్నాడో, ఎవరిని ప్రలోభ పెడుతున్నాడో చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తునే. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పరిచర ప్రారంభ దినాల్లో ఆయన వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు, మేలు చేస్తానంటున్నాడు, అన్ని విషయాలు మాట్లాడుతూ 9వ వచనం అన్నాడు. 9వ వచనంలో నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడు, నన్ను ఆరాధించాలి, నన్ను సేవించాలి, నన్ను పూజించాలి. ఎందుకు ఆరాధించాలంటే, ఇదిగో ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవాన్ని నీకు ఇస్తాను, నన్ను ఆరాధిస్తే నీకు ఇది ఇస్తాను, నన్ను ఆరాధిస్తే నీకు ఇది చేస్తాను. అది ప్రలోభ పెడుతూ తనకు సాగిలపడమంటున్నాడు, తన్ను మొక్కమంటున్నాడు. అయితే 10వ వచనంలో మన ప్రభు అంటాడు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఆయన మాత్రమే నీ దేవుణ్ణి తప్ప వేరొకరిని ఆరాధించడానికి వీలు లేదు. సాతాను తానే దేవుడిగా భ్రమపరుస్తూ తానే మేలు చేస్తున్నట్లుగా నమ్మిస్తా ఉంటాడు. మరో మాట చెప్తాను, దేవుడు కాకుండా మిగతా వాళ్ళు చాలా నిష్ఠగా చాలా దూరం కాలు నడకని వెళ్తారు, మొక్కులు మొక్కుకుంటారు, ప్రయాసపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంత నమ్మకంగా అంత దూర ప్రయాణం చేసి అన్ని యాత్రలు చేసి వెళ్తున్నారంటే, వాళ్ళకేమి మేలు జరగట్లేదా? ఖచ్చితంగా జరుగుద్ది. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుద్ది. ఎవరు మేలు చేస్తారు? మేలు జరిగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు పాపం నుంచి విమోచించలేడు, వాడి ప్రాణాన్ని కాపాడలేడు, వాడి నిత్యత్వానికి నడిపించలేడు, భౌతికమైన అవసరతలు తీర్చడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు. వాడేం చిన్నోడు కాదు, పడదోయబడ్డ దేవదూత, ఈ లోకాధికారి, ఈ లోక రాజ్యాల మహిమ, వాటి వైభవం నాకు అప్పగింపబడి ఉంది. చిన్న చిన్న మేలు తప్పకుండా చేస్తాడు. ఎవరో మీట్లో పెట్టుకోలేదండి, నేను చెప్తా ఉన్నాను, ఆ డిస్టర్బెన్స్ అట్లానే వస్తేనే ఉంది. చిన్న చిన్న మేలు చేస్తేనే ఉంటాడు. కానీ మన ప్రభు మాత్రం మన దోషాన్ని క్షమించేవాడు, మన సంకటమును కుదిర్చేవాడు. సమాధిలో నుంచి, చావుగోతులో నుంచి మన ప్రాణాన్ని లేవనెత్తేవాడు, లేవనెత్తేవాడు. అర్థం చేసుకుందా, అర్థం చేసుకుందా. అయితే వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఎలాగైతే ప్రలోభ పెడుతున్నాడో, ప్రభువుని ఎలాగైతే బలవంతం చేస్తున్నాడో, నాకు సాగిలపడు, నాకు మొక్కు అంటున్నాడో, అలాగే ప్రతి ఒక్కరిని బలవంతం చేస్తాడు. దేవునికి ఇష్టమైన కార్యం మానవుని చేత సేవించబడడం అయితే, దేవుడి ఏ పూజలైతే అందుకుంటున్నాడో, దేవుడి ఏ ఆరాధన అయితే పొందుకుంటున్నాడో, ఆ ఆరాధన నాకు కావాలి అన్నకాడే సాతాను పుట్టాడు. సాతాను పుట్టాడు దేవునితో సమానంగా ఎంచుకోవాలి. నేను సభా పర్వతం మీద కూర్చోవాలి, అందరు నా కింద ఉండాలి, అందరు నాకు లోబడి నన్ను సేవించాలి అన్న తలంపు వాళ్ళు పుట్టినప్పుడే పరలోకం నుంచి త్రోయబడ్డట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరి చేత తాను ఆరాధన పొందుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అనాది నుంచి అదే సాహసం చేస్తా ఉన్నాడు, అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి భ్రమలోనికి మనం తీసుకుని వెళ్తాడంటే, మనం అంటాం మేము ఆరాధన చేసేది యేసుక్రీస్తు ప్రభువునే, మేము ఆరాధన చేసేది యెహోవానే, మేము ఆరాధన చేసేది దేవుణ్ణే అని మనం అంటాం. కానీ మనకు తెలియకుండానే అందులో ట్విస్ట్ ఎట్లా ఉంటదంటే, ఒకసారి నిర్గమకాండ 30వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయం 4వ వచనం చూడాలి. పరిస్థితి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి విమోచించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు ఆ చెరలో మగ్గిపోతూ కన్నీళ్లు పెడితే దేవుడు విడిపించి అద్భుత ఆశ్చర్య కార్యాలు కనపరిచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండ నుంచి నీరు రప్పించి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాల చేత విమోచిస్తే దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలు నా కోసం తెలియదు, నేనేంటో తెలియకుండా నన్ను ఎట్లా ఆరాధన చేస్తారు, కాబట్టి నేనేంటో వాళ్ళకి తెలియపరచాలని మోషేని ఆ సీనాయి పర్వతం మీద పిలిపించాడు. ఆ సీనాయి పర్వతం మీద 40 దినాలు మోషే ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు తను ఏమై ఉన్నాడో, తనకి మనసు ఏంటో, తన ఉద్దేశాలు ఏంటో అన్ని రాతపూర్వకంగా రాయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. 40 దినాలు అయిపోయింది, మోషే కొండ దిగి కిందకి రాలేదు. అప్పుడు అహరోను దగ్గరికి వచ్చారు ఎవరు, ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి ఎలా అంటున్నారు వాళ్ళు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక్క నిమిషం, 32వ అధ్యాయంలో మనం చూస్తాం. 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనానికి వచ్చేసరికి ఒక దూడను చేపించుకున్నట్లుగా బంగారంతో చూస్తాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్త దేశం నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎవరు ఎవరు దేవుడు అంటే యెహోవాయే. ఎక్కడున్నాడు దేవుడు అంటే, ఇదిగో దూడలో ఉన్నాడు. దూడ సామాన్యమైన దూడ అనుకుంటున్నారా? సామాన్యమైన దూడ కాదు, బంగారు దూడ, బంగారపు దూడ. బంగారపు దూడ అంటే చిన్న విషయమా అని వాళ్ళు అంటారు. అర్థమైందలేదు మీకు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటున్నారు, ఆ దూడకు యెహోవానే పేరు పెట్టారు. కానీ దేవుణ్ణి ఏం చేశారంటే, మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి గడ్డి మేసే ఎద్దుగా మార్చేశారు. అంతే, దేవుడి కోపాగ్ని రగులుకుంది. మోషే, ఈ ప్రజలు ఎంత భయంకరమైన వారంటే, వారు నా మహిమను పాడు చేశారు, వారు నన్ను హీనపరిచారు, వారిని నాశనం చేసేస్తాను అన్నాడు. మోషే బతిమాలకుంటే దేవుడి కోపం కొంతవరకు అణిగింది, కానీ చివరికి ఆ చిన్న తప్పిదం ఎంత ప్రమాదం తీసుకొచ్చిందంటే, 28వ వచనంలో అదే అధ్యాయంలో, లేవీయులు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఆ విగ్రహాన్ని చేసుకున్నప్పుడు మోషే అంటాడు, ఎవరు యెహోవా పక్షంగా ఉన్నారో పక్కకు రండి అన్నాడు. మిగతా వాళ్ళని లేవీయుల చేత చంపించేస్తే 3000 మంది చనిపోయారు. ఎందుకు వారు దూడను చేసుకున్నారంటే, ఎవరో ఒకరి మనసులో వాడు ప్రవేశిస్తాడు, ఎవరో ఒకరిలోకి వాడు దూరుతాడు. దూరి మనం దేవుణ్ణే ఆరాధిస్తున్నాం, మన యేసయ్యనే ఆరాధిస్తున్నాం, కానీ ఇలాగ ఆరాధన చేయండి, ఆయన మధ్యలో మెలికి పెడతాడు. ఇలాగ అన్నకాడే మెలికి వస్తుంది, విగ్రహం వస్తుంది, పటాలు వస్తాయి, చిత్రపటాలు వస్తాయి. అర్థం చేసుకుందాం, అది చాలా భయంకరమైన పరిణామానికి దారితీస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే విగ్రహారాధన పక్కన పెట్టి ఆధునికమైన విగ్రహారాధన కూడా ప్రవేశపెడుతున్నాడు సాతాన్. ఇది కొంచెం మనం గమనించాలి. ఆధునికమైన విగ్రహారాధన, ఆధునికమైన విగ్రహారాధన అంటే కొలసి పత్రిక 3:5 అంటాడు విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. కొలసి పత్రిక 3:5 అక్కడ అంటాడు విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనాపేక్షే విగ్రహారాధన అన్నాడు. ధనమే విగ్రహం అన్నాడు. ధనం విగ్రహం అవుద్దా? ధనం విగ్రహం అవుద్దా? ఖచ్చితంగా. మళ్ళా చెప్తున్నాను, ఎవరు ఎవరు దేవుడు అంటే, లేకపోతే ఏది ఆరాధన అని మనం ప్రశ్నించుకుంటే, నువ్వు ఎవరికి మొక్కుతున్నావో, ఎవరికి సాగిలి పడుతున్నావో, ఎవరి మాట వింటున్నావో, ఎవరిని ప్రేమిస్తున్నావో, వారే నీ దేవుడు, వారే నీ దేవుడు. ఇప్పుడు ధనాన్ని ప్రేమిస్తూ ధనానికి లోబడుతున్న వారు ఎవరన్నా ఉన్నారంటే ఎన్ని చూస్తామో. 5,000 కోసం చంపేసే మహానుభావులు ఉన్నారు, 5,000 కోసం మర్డర్. అదేంటి 5,000 కోసం మర్డర్? మర్డర్ చేస్తే 14 సంవత్సరాల జైలు శిక్ష, ఉరి శిక్ష అంటే ఉరి శిక్ష, జైలు శిక్ష కాదు. నాకు 5,000 కోసం ఏమన్నా చేస్తాను, 500 కోసం ఏమన్నా చేస్తాను, 500 కోసం ఏమన్నా చేస్తాను, 5,000 కోసం ఏమన్నా చేస్తాను. ఎందుకు అలాగ అంటున్నావు? గత కాలంలో ఒక తెలుగు సినిమా కూడా వచ్చింది, చిన్నప్పుడు చూసినాడు గుర్తు. ఆ మూవీలో ఎలా ఉంటదంటే, భార్య భర్తను అమ్మేస్తుంది, దేనికి? 1 కోటి రూపాయలకి. 1 కోటి రూపాయలకి భర్తను అమ్మేస్తాడంటే 1 కోటి రూపాయలు చాలా మరి గొప్ప విషయాలు, అది చాలా పెద్దది. మనం ఈ డబ్బు, డబ్బు ఈరోజు ఎంత పెద్ద దేవుడిగా మారిపోయాడంటే డబ్బు కోసమే అన్ని డబ్బు మీద నడుస్తున్నాయి. రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎలక్షన్స్ అన్నింటినీ తిప్పేది ఎవరు? ఎలక్షన్స్ అంతా రింగ్ మాస్టర్ ఎవరు? డబ్బే, డబ్బే, అన్ని విషయాలు డబ్బే, డబ్బు కోసమే అన్ని ప్రయత్నాలు. కాబట్టి ధనాశ అన్నది విగ్రహంగా ఈ రోజు కనబడతా ఉంది. ఆ ధనం కోసమే అన్ని పాకులాట్లు జరుగుతున్నాయి, ధనం కోసమే అన్ని నేరాలు జరుగుతున్నాయి. మరొక రకమైన విగ్రహారాధన ఏంటంటే వ్యక్తులను ప్రేమించటం, కుటుంబాన్ని ప్రేమించటం. కొందరి జీవితంలో, కొందరి జీవితంలో ఆ పిల్లలే విగ్రహాలుగా మారిపోతారు, కొందరి జీవితంలో భర్తే విగ్రహంగా ఉంటాడు, కొందరి జీవితంలో భార్య విగ్రహంగా ఉంటుంది. వారికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఉండదు, వారు తప్ప దేవునికి చోటు ఉండదు. అందుకే అంటాడు ఆయన మత్తయి సువార్త 10:5 నాకంటే, నాకంటే తల్లినైనను తండ్రినైనను కుమారునైనను కుమార్తెనైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. నాకు పాత్రుడు కాడు అన్నాడు. ప్రభు నమ్ముకుంటే పిల్లలకి పెళ్లి కావేమో, ప్రభు నమ్ముకుంటే బంధువులందరు వెళ్ళేస్తారేమో, ప్రభు నమ్ముకుంటే కులంలో వృత్తి పోతుందేమో, ఇవన్నీ మనం అనుకుంటే కులం పోతుందేమో. అంటే మనం, మన విగ్రహం ఎవరు అంటే మనుషులే, కుటుంబమే విగ్రహంగా మారిపోతా ఉంది. కొందరి జీవితంలో వారి పని, వారు చేసే ఉద్యోగమే వారి విగ్రహం. వారి ఉద్యోగం ఎలా అంటాను, ఉద్యోగం కోసం 8 గంటలు, ఉద్యోగం కోసం 10 గంటలు. మహానుభావులు ఓటీ చేస్తే ఇంకా డబ్బు వస్తుంది అంటే 14 గంటలు 16 గంటలు పనిచేసే మహానుభావులు కూడా ఉన్నారు. కానీ సమయం ఇచ్చిన దేవునికి ఎంత సమయం మనం ఇస్తున్నాం? 24 గంటల సమయాన్ని ఇచ్చిన దేవునితో 1 గంట అయినా మనం రోజు గడపగలమంటే అది చాలా కష్టం, చాలా కష్టం. ఈ రోజు వాక్యం వింటున్న మీరందరు ఈ స్టేజ్ లోకి రావడానికి ఎన్ని పొరాకులు పడ్డామో, ఎన్ని ప్రార్థన చేసామో, పేరు పేరు ఎత్తి ప్రార్థన చేయడమే. వస్తాం, నిద్రపోతాం, ఉపయోగమేముంది? వచ్చి నిద్రపోతే ఉపయోగమేముంది? లైన్లోకి వచ్చి ఎవరి దగ్గరకు వచ్చో, ఎవరి మాటలు వింటున్నావు, ఎవరైనా ఆయన తెలియదా? మహేష్ అయితే గుడ్డోడు, కళ్ళు కనిపించు, దేవుడు మాత్రం గుడ్డోడా? కాదు. కాబట్టి మనం, మనం చేస్తున్న పనుల్లో ఉన్న శ్రద్ధ, మన ఉద్యోగంలో ఉన్న శ్రద్ధ దేవుని దగ్గరకు వచ్చేసరికి లేదు అంటే మన విగ్రహం, మన ఉద్యోగమే, మన ఉద్యోగమే. రీసెంట్ గా ఒక సంఘటన పేపర్ లో కూడా వచ్చింది, టెంపుల్ మీద ఒక ఆయన పనిచేస్తున్నాడు విజయవాడలో, అమ్మవారి టెంపుల్ మీద ఆ పనిచేస్తున్న ఆయన్ని ఏదో కన్ఫెషన్ ఇమ్మన్నారు. నేను హిందువునని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, ఉద్యోగం పోయినా సరే ఆయన మాత్రం రాంగ్ డిక్లరేషన్ ఇవ్వలేదు, ఉద్యోగం తీసేశారు ఆయనకి. ఎందుకంటే ఈయన క్రిస్టియన్ అని చెప్పి తీసేశారు. ఆయన ఉద్యోగం అని వదులుకున్నాడు తప్ప ప్రభువును మాత్రం వదులుకోలేదు. కారణం, అతనికి ఉద్యోగం కన్నా దేవుడే ముఖ్యం, దేవుడే ముఖ్యం. ఒక విషయం మనం చెప్పవచ్చు, ఎందుకంటే నేను విగ్రహారాధన చేస్తున్నానా, నా జీవితంలో ఏది విగ్రహంగా ఉంది, నా విగ్రహం ఏంటో నీకు తెలియాలంటే ఒక 4 ప్రశ్నలు మనం వేసుకుంటే మనకు అర్థమైపోద్ది. నన్ను ఎవరు నడిపిస్తున్నారు, నా జీవితం మీద ఎవరు ప్రభావం చూపిస్తున్నారు అన్న ప్రశ్న వస్తే, నిన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఒకవేళ అదే విగ్రహం అయి ఉంటది. నా నిర్ణయాలకు ఎవరు కారణమయ్యారు, నా నిర్ణయాల మీద ఎవరు ప్రభావం చూపిస్తున్నారు అన్న 2 ప్రశ్న మన విగ్రహం ఏంటో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత, మనం దేనికోసం సమయాన్ని కేటాయిస్తున్నాం, మనం దేనికోసం ధనాన్ని కేటాయిస్తున్నాం, మనం ఎలాంటి కలలు కంటున్నాం, మనకు ఎలాంటి ఆశలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే ఒకవేళ నీ మీద ప్రభావం బైబిల్ దేవుడు కాకపోతే, నీ నిర్ణయాలు దైవానుసారంగా వాక్యానుసారమైన కాకపోతే, నువ్వు కేటాయించే సమయం ధనం దైవికమైన విషయాల కోసం కాకపోతే, దేనికోసమైతే నువ్వు ప్రాకులాడుతున్నావో, దేనికోసం నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావో, దేనికోసం నువ్వు ధనాన్ని కేటాయిస్తున్నావో, అదే నీ జీవితంలో విగ్రహం. మర్చిపోవద్దు, అదే నీ జీవితంలో విగ్రహం. అందుకే అంటాడు, అందుకే యెహోషువ గ్రంథంలో ఈ ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 24:19-20 వచనాల్లో ఇలా అన్నాడు. యెహోషువ గ్రంథం 24:19-20 వచనాల్లో ఇలాంటి మాట రాయబడతా ఉంది. 19:20 వచనాలు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములు పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను, అంటే విగ్రహాలు, విగ్రహాలుగా కనబడకుండా మన గుండెల్లో ఉన్న విగ్రహాలు 2 రకాలు, ఫిజికల్ ఐడల్స్ ఉన్నాయి, తర్వాత ఇన్విజిబుల్ ఐడల్స్ కూడా ఉన్నాయి, కనిపించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయుననగా, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించడమని యెహోషువతో చెప్పిరి. ఆ మాట ఎంత కఠినంగా ఉందంటే, ఒకవేళ మీరు ఆయన వైపు తిరగకుండా వేరే దాన్ని సేవిస్తే, ఆయన చూస్తూ ఊరుకుని కోపగించుకొని మూతు ముడుచుకొని కూర్చోడు గాని, మేలుకు బదులుగా కీడు చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే రోషం కలిగిన దేవుడు, ఆయన దాన్ని తట్టుకోలేడు. 23 వచనంలో అంటాడు, మీ హృదయాలు దేవుని వైపు తిప్పుకోండి అన్నప్పుడు 24, అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ఆ 2 మాట చాలా ప్రాముఖ్యమైనది. సేవించటం అంటే ఆయన మాట వినటం, ఆయన వాక్యానుసారంగా బ్రతకటం, మన జీవితాన్ని ఆరాధనగా మార్చుకోవటం. కాబట్టి ఎవరిని ఆరాధించాలన్న ప్రశ్నకి మనం మన తండ్రి అయిన దేవుణ్ణి, మన త్రియేక దేవుణ్ణి ఆరాధింపబద్దులమై అన్నాం. ఆయన తప్ప ఎవరిని ఆరాధన చేసినా దేవుడు దాన్ని ఎంచడు, అది మన కీడుకి నష్టానికి కారణమవుతుంది. కాబట్టి మన ఆరాధన జీవితం ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.